ఈనాటి కథ వ్యాపారంలో లౌక్యం. ధర్మతటకం చిన్న రాజ్యం, దానికి రాజు ధర్మరాజు. ఆయన ప్రజల్ని కన్న బిడ్డల్లా చూస్తాడని ఇరుగు పొరుగు రాజ్యాలలో కూడా పేరుగాంచాడు. అయితే ఆయన తన మంత్రులను రాజ ఉద్యోగులను అమితంగా విశ్వసించేవాడు. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చేది. ధర్మకటకం రాజ్యంలో వివిధ హస్తకళలు అభివృద్ధి చెందాయి. రత్న కంబళ్ళు, పట్టు చీరలు ఇతర రాజ్యాలకు ఎగుమతి అవుతుండేవి. ఒకరోజు ధర్మరాజు తన పటపురాణి ధనలక్ష్మితో రథం మీద నగర విహారానికి బయలుదేరాడు. నగర ప్రజలు రాజదంపతులను ఘనంగా ఆదరించారు. నగర వీధుల్లో వెళ్తూ ఉండగా రత్నాచారి అనే వర్తకుడి అంగడిలో ఉన్న పట్టుచీరలు, రత్న కంబలులు రాణిగారిని ఆకర్షించాయి. రాజభవనానికి తిరిగి రాగానే రాణి రత్నాచారి అంగడిలోని కొన్ని పట్టుచీరలు, రత్న కంబళ్ళు కావాలని రాజును కోరింది. రాజుగారు తన మహామంత్రిని పిలిచి రాణిగారి కోరిక వెల్లడించి వెంటనే వాటిని ధర చెల్లించి వస్త్రాలు తెప్పించు అని ఆజ్ఞాపించాడు. అదింత పని ప్రభు, గడియలో పూర్తి చేస్తాను అని చెప్పిన మహామంత్రి ఆ పనిని కోశాధికారికి అప్పగించాడు. చిటికలో చేస్తానని చెప్పి కోశాధికారి ఆ పనిని వాణిజ్యాధికారికి అప్పగించాడు. వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారికి, ఆ అధికారి భటులకు అప్పజెప్పారు. భటులు వెళ్ళి రత్నాచారికి విషయం వివరించారు. మహారాణి గారికి కావాలంటే అంగడినే తరలిస్తాను అంటూ రత్నాచారి సంతోషంగా ఓ పాతిక పట్టుచీరలు, పాతిక రత్న కంబళ్ళు భటులకు అందించాడు. వాటితో పాటు భటుల భార్యలకు కూడా రెండేసి పట్టుచీరలు తీసుకెళ్లమని ఇచ్చాడు. మాకిచ్చారు బాగుంది, మరి మా పైవేళ్ళ మాట ఏమిటి అన్నారు భటులు. రత్నాచారి చేసేది లేక వాణిజ్యాధికారికి, పన్నులు వసూలు చేసే అధికారికి కూడా పట్టుచీరలు, కంబళ్ళు ఇచ్చి పంపాడు. ఆ రాత్రి రత్నాచారికి ఓ పట్టాన నిద్ర పట్టలేదు. రాణిగారికి పంపిన పట్టుచీరలు, కంబళ్ళు చాలా ఖరీదైనవి. ఎంత కాదన్నా వాటి ధర లక్ష వరహాల పైమాటే. కొన్ని రోజులు రొక్కం కోసి ఎదురు చూశాడు. ప్రయోజనం లేకపోయింది. ఆ విషయంగా భటులను, అధికారులను అడగడం బాగుండదని రాజుగారికి చాలా సన్నిహితుడైన కోశాధికారికి తాను పంపిన పట్టుచీరలు, రత్న కంబళ్ళు ధరలు పేర్కొని ఒక నమ్మకమైన సేవకుడి ద్వారా వినతి పత్రం పంపాడు. కోశాధికారి ఆ వినతి పత్రాన్ని వాణిజ్యాధికారికి ఇచ్చాడు. వాణిజ్యాధికారి పన్నులు వసూలు చేసే అధికారిని పిలిచి తీవ్రంగా మందలించాడు. మరునాడు తన రొక్కం తనకు వస్తుందనే ఆశతో ఎదురు చూసిన రత్నాచారికి ఆశాభంగమే కాకుండా అవమానం కూడా కలిగింది. వాణిజ్యాధికారి గూఢాచారులు వచ్చి రత్నాచారి అంగడిని శోధించారు. పన్నులు సరిగా కట్టడం లేదని తేల్చారు. అంతేగాక అతని వద్ద లెక్కకు మించిన సంపద ఉందని కనుగొన్నారు. అంతే, రత్నాచారిని నిర్బంధించి కారాగారంలో వేశారు. రత్నాచారి భార్య, పిల్లలు తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనై ఏం చేయడానికి దిక్కుతోచక విలవిలలాడసాగారు. సరిగ్గా ఆ రోజు సాయంకాలమే కాశీయాత్రకు వెళ్ళిన రత్నాచారి తండ్రి మాణిక్యాచారి ఇంటికి తిరిగి వచ్చాడు. జరిగిన దానిని తెలుసుకుని తన బాల్య స్నేహితుడైన కోశాధికారి మేనమామను కలుసుకొని సంగతి చెప్పాడు. ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్ళి కోశాధికారిని చూసి తన కొడుకు తరపున క్షమాపణను తెలియజేశాడు. తన కొడుకు రత్నాచారి వద్ద ఉన్న సంపద చాలా వరకు పిత్రార్జితమని, పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నాడని తగిన ఆధారాలతో నిరూపించి అతన్ని బయటకు తీసుకురాగలిగాడు. ఇవన్నీ జరగడానికి దాదాపు నెల రోజులు పట్టింది. ఆ సమయంలో రత్నాచారి వ్యాపారం బాగా దెబ్బతిన్నది. తనకు జరిగిన దురన్యాయం తలుచుకుంటే రత్నాచారికి నిద్ర పట్టడం లేదు. మనకు జరిగిన అన్యాయం గురించి నేనే స్వయంగా వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు రత్నాచారి తండ్రితో. ఆ మాట వినగానే తండ్రి గాఢంగా నిట్టూర్చి, నువ్వు ఒక వ్యాపారి కొడుకువై ఉండి ఇన్నాళ్ళు వ్యాపారం చేస్తూ కూడా నీకు లౌక్యం అబ్బలేదు. లౌక్యం లేకనే గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకొచ్చుకున్నావు. రాణిగారిచ్చిన పట్టుచీరలు రాణిగారికిచ్చిన పట్టుచీరలు రత్నకంబల గురించి కోశాధికారికి వినతిపత్రం పంపకుండా ఉన్నట్లయితే డబ్బు పోయినా నీకు గౌరవం మిగిలేది. ఇన్ని తిప్పలు వచ్చేవి కావు అన్నాడు. లక్ష వరహాల సరుకు ఎలా వదులుకోమంటావు, మనకెవరిస్తారు అని అడిగాడు రత్నాచారి బాధగా. లక్ష కాదు, కోటి వరహాలు సంపాదించి ఉండేవాడివి, కాస్త తెలివిని ఉపయోగించి రాజుగారి విశ్వాసం పొంది ఉంటే అన్నాడు తండ్రి. అంటే రావాల్సిన దాన్ని అడగడమే అపరాధం అంటావా అని ఎదురు ప్రశ్న వేశాడు రత్నాచారి. అడగడం అపరాధం కాదు, అడిగిన పద్ధతిలోనే లౌక్యం లేదు. అందుకే ఇంత వ్యాపార నష్టం, పరువు నష్టం ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నాడు తండ్రి. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు రత్నాచారి అయోమయంగా. రాజుగారు మంచివాడైనంత మాత్రాన పరివారమంతా మంచివారనుకోవడం తెలివిగల వాళ్ళ లక్షణం కాదు. అలా అని వారిని పగ చేసుకుంటే మనలాంటి వారికి వ్యాపారం క్షణం కూడా సాగదు. అందుకే వ్యాపార రహస్యాలు తెలుసుకొని లౌక్యంగా వ్యాపారం చేసుకోవాలంటాను. ముక్కుసూటుగా పోయేవాడికి ముక్కు పచ్చడవుతుంది. ఇంత అనుభవించాక కూడా నీకు తెలిసి రాకపోవడమే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు తండ్రి బాధగా. సరే, అప్పుడు నేను ఏం చేసి ఉండాలంటావు, దొంగ తిరుగులు లేకుండా సూటిగా చెప్పు అన్నాడు రత్నాచారి. నువ్వు మొదటే పెద్ద పొరపాటు చేశావు. రాణిగారు కోరిన చీరల్లో కమ్మళ్ళతో పాటు బటులకు కూడా ఇచ్చావు. పై అధికారులకు పంపావు. అంటే వాళ్లను మంచి చేసుకోవాలనుకున్నావు. నువ్వు చేసిన ఆ పని కూడా ఒక విధంగా లంచమే కదా. అదే నీకు బెడిసికొట్టింది. అలా కాకుండా రాణిగారు కోరిన వస్త్రాలు నువ్వే స్వయంగా తీసుకువెళ్ళి 10 మంది ఎదుట ఇచ్చి ఉంటే నీకు రావాల్సిన వస్త్రాల ఖరీదుతో పాటు మంచి ప్రచారం కూడా వచ్చి ఉండేది. మన అంగడి ముందు రాణిగారు ధరిస్తున్న దుస్తులు మా దగ్గర దొరుకుతాయి అని ఒక చిన్న ప్రకటన పెట్టినా మన వ్యాపారం బాగా పెరిగేది. నీకు ఈ బాధలు, నష్టాలు, కష్టాలు వచ్చేవి కావు అవునా అన్నాడు తండ్రి. అవును, మీరన్నది ముమ్మాటికి నిజం అన్నది అక్కడే ఉండి మామగారి మాటలు విన్న రత్నాచారి భార్య. తండ్రి లోకజ్ఞానికి, వ్యాపారి తెలివికి రత్నాచారి అబ్బురపడ్డాడు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత రత్నాచారి తండ్రికి కోశాధికారి నుంచి పిలుపు వచ్చింది. ఆయన వెళ్ళి కోశాధికారిని కలుసుకున్నాడు. అప్పుడు కోశాధికారి, మీ కొడుకు రత్నాచారికి జరిగిన అన్యాయం రాజుగారి దృష్టికి తీసుకువెళ్ళాను. ఆయన విచారణ జరిపి దోషులను శిక్షించి రత్నాచారికి చెందవలసిన మొత్తానికి రెట్టింపుగా చెల్లించమని ఆదేశించారు అంటూ 2 లక్షల వరహాలు అందజేశాడు. ఆ మొత్తాన్ని చూసి రత్నాచారి, ఆయన భార్య, కొడుకు ఎంతగానో సంతోషించారు.